మనస్సులో మాత్రం తిట్టుకుంటూ వీడు పరమ దుర్మార్గుడు, వీడు పరమ దుర్మార్గుడు అనుకుంటూ పైకి నోటితో మాత్రం అయ్యి బాబోయ్ మీ అంత మంచివాళ్ళు ఈ ప్రపంచంలో లేరండి అంటే ఉపయోగం ఉంది? నీ మనస్సు ఒకటి, వాక్ ఒకటి. పోని వాడు చెప్పిన పనన్నా చేస్తావా? శరీరం ఇంకో పని చేస్తోంది. మనస్సులో తిట్టుకుంటూ పైకి పొగిడేటండి. పొగిడాక పొగడక్కర్లేదండి, నాకు చిన్న పని ఉందండి, పని చేసి పెట్టండి అన్నట్ట. అలాగే చేస్తానండి, మీకు కాకపోతే ఎవరికి చేస్తానండి అని మాటిచ్చి కావాలని వాడికి ఆ పని అవ్వకుండా చేసి పెట్టేవాడు చాలామంది ఉంటారు. కాబట్టి మనస్సు ఒకటి, మాట ఒకటి, చేసే చేత మరొకటి. అయినంతకాలం భగవంతుడి దిగి వచ్చి మంత్రోపదేశం చేసినా, ఆ మంత్రమును మనం జపం చేసినా ఫలితం ఉండదు. స్వయముగా జగద్గురుడొచ్చి మనకి మంత్రోపదేశం చేసినా ఆ మంత్ర జపము వల్ల మనకి సంపూర్ణ ఫలితం ఉండదు. ఎప్పుడు త్రికరణ శుద్ధి లేకపోతే. ఈ రాక్షసుల దగ్గర లోపం ఉంది కాబట్టే అమ్మ ఏమన్నది, నేను కనపడను, వరం కోరుకోమంటున్నాను, ఏం కావాలో అది ఇస్తాను, ఎందుకంటే మీ తపస్సు అంత గొప్పది అనగా వాళ్ళు బాగా ఆలోచించి మాకు మరణం లేకుండా వరం ప్రసాదించు, ఎందుకు ఈ జంతువులు మా కళ్ళ ముందు కొట్టుకు తొస్తున్నాయి, ఈ జంతువుల లాగే మేం కూడా ఏదో ఒకనాడు మరణిస్తామని నాకు అనుమానం, మాకు మరణం పొందకూడదనే కోరిక ఉన్నది, శాశ్వతంగా బ్రతకాలనే కోరిక ఉన్నది, కాబట్టి మా ఇద్దరికీ మరణము లేని వరము కరుణించవమ్మా అని ఆకాశం కేసి తలెత్తి వాళ్ళు వరం కోరారు. ఆకాశం నుంచి మాటలు వినబడుతున్నాయిగా, అందుకని ఆకాశం కేసి తలెత్తారన్నమాట. అప్పుడు ఆకాశవాణి కనపడకుండానే మళ్ళీ ఏమన్నది, నాయనలారా ఎంత తపస్సు చేసినా ఎన్ని ప్రయత్నములు చేసినా మరణము లేని వరం ఈ ప్రపంచంలో మేము ఎవరికి ఇవ్వం, అది ప్రమాదం. ఈ పంచభూతాల మధ్యలో ఎక్కడ పుట్టినా వాడు చావక తప్పదు, ఇంకేదైనా వరం కోరుకోండి ఇస్తాను, మరణము లేని వరము తప్ప మరి ఏదైనా కోరుకోండి అనగానే అప్పుడు వాళ్ళు మళ్ళీ ఆలోచించారు. అన్నయ్య తమ్ముడు, ఇంత కష్టపడి తపస్సు చేసినా మనం మృత్యువుని జయించలేమట, ఇప్పుడు మనం మృత్యువుని జయించాలి, జయించాలంటే ఏం చెయ్యాలి అని ఒకళ్ళ చెవులు ఒకళ్ళు బాగా కొరుక్కున్నారు. చివరికి ఇద్దరూ కలిసి ఒక అవగాహనకు వచ్చారు, ఈ పని చేసినట్లయితే మనకి మరణం ఉండదు అనుకుని ఇప్పుడు ఆకాశం కేసి తలెత్తి ఏమన్నారు వాళ్ళు, స్వేచ్ఛయా మరణం దేవి వరం నౌ దేహి సూరతే. ఓ జగన్మాత, మరణం లేని వరం ఇవ్వనన్నావు, మాకు అదే కావాలి, నువ్వు ఇవ్వవు, కాబట్టి ఓ పని, స్వేచ్ఛామరణం ప్రసాదించు, స్వచ్ఛంద మరణం ప్రసాదించు. అంటే అర్థమైందిగా మీకు, స్వచ్ఛంద మరణం అంటే ఎప్పుడు చావాలంటే అప్పుడు చచ్చే వరం, మేము మరణించాలి అని కోరుకుంటే మాత్రమే మాకు చావు రావాలి, అటువంటి వరం ప్రసాదించు అనగానే ఆ వాణి ఆకాశవాణి ఏమన్నది, వాంఛితం మరణం దైత్యవు భవేద్వాం మత్ప్రసాదత, మీరు కోరుకున్న వరం ఇస్తున్నాను, మీరు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మాత్రమే మీకు మరణం వస్తుంది, లేదంటే మరణము రాదు, మీరు కోరుకున్నప్పుడు మాత్రమే మరణం వచ్చేటటువంటి వరం ప్రసాదిస్తున్నాను, ఈరోజు నుంచి మీరు అజేయులు అవుతారు, మిమ్మల్ని ఎవరూ చంపలేరు పండనగానే వాళ్ళు పకపకా నవ్వారు. ఓ ఆకాశవాణి, మధురమైన కంఠంతో మాకు వరం ఇచ్చావు కానీ ఒక విషయం మర్చిపోయావు, నువ్వు మాకు వరం ఇవ్వను అన్నావు ముందు, ఏ వరం, మరణము లేని వరం, కానీ ఇప్పుడు ఇచ్చావు, నువ్వు ఇవ్వనన్న వరం నీ ద్వారానే పుచ్చుకుని నిన్ను మోసపుచ్చాము, నిన్ను వంచామన్నారట. అప్పుడు మళ్ళీ ఆకాశవాణి, నన్ను ఎలా వంచారు నాయన అంది. వంచడం కాకపోతే ఏమిటిది, నువ్వు మాకేమన్నావు, మరణము లేని వరం ఇవ్వనన్నావు, ఇప్పుడు మాకేమిచ్చావు, స్వచ్ఛంద మరణం ఇచ్చావు, అంటే మేము కోరుకుంటే మాత్రమే మృత్యు వస్తుంది, ఎంతటి వాడైనా తనంత తాను చావాలని కోరుకుంటాడా, చావడానికి సిద్ధంగా మంచం మీద ఉన్నవాడు వాడి ఇంద్రియాలు పనిచేయవు, అయినా సరే నేను ఇంకా 100 ఏళ్ళు బతికితే బాగుండు అంటాడు. అలా అన్నవాళ్లే చూశాను నేను ఎక్కువ మందిని అనమాట. ఆసుపత్రిలో ఒక ఆవిడ చావడానికి సిద్ధంగా ఉంది, ఆవిడ ముఖం అంతా అలా కప్పేశారు, అదేదో పెట్టారు, మాస్కులు పెట్టారు, లోపలికి ఆక్సిజన్ అంటారట అదేదో, అవన్నీ పెట్టారు, ఒళ్ళంతా యంత్రాలే, మలమూత్రాలు బయటికి రావడానికి యంత్రం, లోపలికి ఏమో సిలిండర్లు ఇన్ని ఎక్కిస్తే కానీ ఆవిడ బతకదు. అయినా ఆవిడ ఇలా అంది, దగ్గరికి వెళ్ళాను, ఇంకొక 10 ఏళ్ళు బతుకుతానంట, ఒక్క 10 ఏళ్ళు బతికితే ఈ 10 ఏళ్లలో మనవడికి ఇవ్వాల్సిన కొన్ని ఆస్తులు ఉన్నాయట, అవి ఎక్కడున్నాయో ఈ ఊడికి తప్ప ఎవరికి తెలియదట, ఎవరికి తెలియకుండా దాచింది అంతకాలం, మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా మనవడికి ఇవ్వలసిన ఆస్తుల చిట్ట అంతా ఆవిడ దగ్గరే ఉంది. అవన్నీ మా వాళ్ళకి చెప్పి అప్పుడు చచ్చిపోతాను గురువు గారు, ఈ వరం ఇవ్వండి అంతే. ఒకవేళ నిజంగా 10 ఏళ్ళు బతికి వరం ఇస్తే మళ్ళీ 10 ఏళ్ళు కూడా ఆవిడ దగ్గర ఎట్టే పెట్టుకుని మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు కావాలంటుంది. ఇలా ఎప్పటికీ మనం ఈ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా చావాలని అనిపించదండి. ఎక్కడో నోటికి కోటికి ఎప్పుడో బలహీన క్షణంలో చస్తాడు తప్ప అంత తేలిగ్గా జీవి తనంత తాను చావాలని కోరుకోడు. అలా కోరుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారో చేయొద్దంటే ఒక్కడెత్త చెయ్యి. ఈ సృష్టిలో ఏ వ్యక్తి స్వచ్ఛంద మరణమును కోరుకున్నవాడు తనంత తాను చావడం మేము కోరుకోము, కాబట్టి మాకు మరణం రాదు అంటే మేము మరణాన్ని జయించాం అనగానే, అలాగేనాయన మీరు సద్బుద్ధి కలిగి ఉంటే మీకు మరణం రమ్మన్నా రాదు. కానీ మీరు దుర్బుద్ధులై ఎప్పుడైనా ఈ లోకములో ఉన్న ప్రాణుల్లో ఎవరినైనా అన్యాయంగా చంపాలని చూసినా, వాళ్ళ పదవి లాక్కోవాలని ప్రయత్నించినా, అప్పుడు మాత్రం ఈ వరం మిమ్మల్ని కాపాడదు. మంచి బుద్ధితో ఉంటే ఎవడన్నా వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తాడా? ఇంకా 10 కాలాలు బతకాలి అని కోరుకుంటారు. ఇప్పుడు ఇటువంటి పుణ్యాత్ముల్ని 10 ఏళ్ళు బతకండి బాబోయే ఎందుకు దీవిస్తాం అంటే, వీరు బ్రతికుంటే సత్కార్యములు జరుగుతాయి కనుక. అదే ఒక దుర్మార్గుడు ఉన్నాడంటే వీడు ఎప్పుడు పోతాడరా బాబు అనుకుంటున్నావా లేదా? మనం ఎంతోమంది ఉసురు వాడు పోసుకుంటున్నాడంటే వాడు అంత పాపాత్ముడు అన్నమాట. మీరు సద్బుద్ధితో ఉండండి, సత్ప్రవర్తనతో ఉండండి, మీకు మృత్యు అంత తేలికగా రాదు. మీరు దుష్ప్రవర్తనతో ఉండి ఎవరికైనా అన్యాయం చేస్తే అప్పుడు ఇటువంటి వరములు కాపాడవని ఆకాశవాణి ఇక మాట్లాడడం మానేసింది. ఇక అక్కడి నుంచి వీళ్ళు నీళ్లలో ఇష్టం వచ్చినట్టు తిరిగారు. అలా తిరిగారు తిరిగారు ఈ సమయంలో ఇంకో తమాషా జరిగింది. గాఢముగా నిద్రపోతున్న విష్ణుమూర్తి యొక్క నాభిలో నుంచి తెల్ల తామరపు బయటకు వచ్చింది. ఇంకా సృష్టి ప్రారంభం అవ్వాలి కదా, అందుకని తామరపు పుట్టింది. ఆ తామరపు జలం పైభాగానికి వచ్చి వికసించింది. ఆ తామర పువ్వుకి 1000 రేకులుంటాయి, సహస్రార కమలం. ఈ 1000 రేకులు విచ్చుకున్నాయి, విచ్చుకున్న దాంట్లో బ్రహ్మదేవుడు తెల్లని తామర పువ్వు మధ్యలో ఎర్రని రంగుతో పుట్టాడు. తామర పువ్వు తెలుపు, ఆయన పద్మవర్ణంలో ఉంటాడు. బ్రహ్మదేవుడు ఎంత అందంగా ఉంటాడో తెలిసిన, మరి అదేం కర్మమో కానీ ఈ సినిమా వాళ్ళంతా కూడా, టీవీ సీరియల్స్ వాళ్ళంతా కూడా బ్రహ్మ అంటే ఎందుకు పనికిరాని రిటైర్ అయిపోయిన వాడు ఒకటి పట్టుకొచ్చి పాపం గడ్డం తెల్లగడ్డం పెట్టి ముసలాంటి చేసేస్తున్నారు. అసలు బ్రహ్మదేవుడు పద్మము వలే ఉంటాడట, సుకుమారముగా ఉంటాడు, అందంగా ఉంటాడు. దేవతలకు ముసలితనం ఏమిటి? వాళ్ళు ఏమన్నా మనకు మళ్ళీ రిటైర్ అవుతారా? వాళ్ళకి మేసాలు అవి తెల్లబడతాయా? తెల్లబడిన దానికి రంగు వేసుకోవాల్సిన కర్మ వాళ్ళకి ఏమి వాళ్ళు ఉండదు. వాళ్ళు ఎప్పుడు చూసినా 30 సంవత్సరముల వయస్సు కలిగిన వాళ్ళలో ఉంటారు. అందుకే వాళ్ళకి త్రిదస్సులు అని పేరు. బ్రహ్మ గురించి భాగవతంలో ఎంత బాగా రాశారండి. భాగవతంలో బ్రహ్మ హంస నుంచి కిందకి దిగుతుంటే సుకుమార శరీరము అన్నాడు. తామర పువ్వు అంత మెత్తగా ఉంటుంది ఆయన శరీరం. ఆయన అరికాళ్ళు తామర పువ్వులు, చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి. ఆయన శరీరం ఆపాదమస్తకం పద్మవర్ణంలో ఉంటుంది. వాళ్ళు తామర అంటే అర్థం మారిపోతుంది. కానీ తెనాలి రామకృష్ణుడి దగ్గరికి ఒక ఆయన వచ్చి నా మీద పచ్చిని చెప్పండి అన్నట్ట. ఆయన మీద చెప్పడం వీరికి ఇష్టం లేదు, ఆయన ఏమో డబ్బిస్తానన్నాడు. అందుకని ఈయన, నీ కళ్ళు తామర, నీ ముఖం తామర, నీ చేతులు తామర, నీ కాళ్ళు తామర, ఇంతెందుకు నీ ఒళ్ళంతా తామరే అన్నట్ట. తామర పువ్వు కాకుండా కాబట్టి అలా అనకూడదు కానీ పద్మ వనాలి. ఆయన పద్మజుడు, పద్మవర్ణంతో ఉంటాడు, మంచి సుకుమారుడు. అటువంటి సుకుమారుడు బ్రహ్మ పుట్టి తామర పువ్వులో కూర్చుని, నేనెవరిని, ఎందుకు పుట్టాను, నా కర్తవ్యం ఏమిటి, ఏదో కారణం లేకుండా నేను పుట్టను కదా అనుకున్నాడు ఆయన. ఎందుకని, ఇప్పుడే పుట్టాడు కనుక ఆయనకి ఇంకా తన కర్తవ్యం ఏమిటో తాను ఎవరో పూర్తిగా బోధపడ్డం లేదు. ఇలా ఆలోచిస్తూ ఉండగా, నువ్వు సృష్టి చేసే సృష్టికర్తవి, బ్రహ్మవి, క్రమక్రమంగా ఈ ప్రాణుల్ని లోకాల్ని సృష్టించు అని ఒక మాట వినబడింది. ఓహో, నేను బ్రహ్మని కదూ, నిద్రట్లో ఉండడం వల్ల ఇంతకాలం నాకు తెలియలేదు, ఇప్పుడే మళ్ళీ పుట్టినట్టున్నాను, ఇప్పుడే మళ్ళీ నాకు మెలకు వచ్చింది, ఇప్పుడు నేను ఈ ప్రాణుల్ని ఎలా సృష్టించను, భూమి ఎక్కడుంది, అవి ఎక్కడున్నాయని ఆలోచిస్తున్నాడో లేదో, ఈ నీళ్లల్లో ఈత కొట్టుకుంటున్న మధుకైటుకులిద్దరూ అక్కడికి వచ్చారు. వాళ్ళకి ఈర్ష్య కలిగింది, వాళ్ళు పటపట కొరికారు. వాళ్ళు ఎందుకో తెలిసిన, వాళ్ళు పుట్టినప్పటి నుంచి నీళ్లల్లో తిరుగుతున్నారు, వాళ్ళ ఒళ్ళంతా నాచు పట్టేసింది. ఈయన దర్జాగా మంచి తామర పువ్వులు పుట్టాడు, తెల్లగా ఎర్రగా ఉన్నాడు, సుకుమారంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. వీడేమో తామర పువ్వులో తడవకుండా హాయిగా కూర్చుంటాడా, పైగా అందంగా ఉన్నాడా. మనమేమో నీళ్లల్లో తిరగడం వల్ల ఒళ్ళంతా నాచు పట్టి నల్లగా అయిపోయాం. అబ్బే, ఈ సృష్టి అన్యాయంగా ఉన్నది, సృష్టి అంతా అసమానత్వంతో ఉంది, ఈ తామర పువ్వు మనం లాగేసుకోవాలనుకున్నారట. అలా పుట్టింది కమ్యూనిజం. దరిద్ర కమ్యూనిస్టులు అలా పుట్టారు. ఆ రోజుల్లోనే రాక్షసులు అలా పుట్టారు అనమాట. వాళ్ళకి ఇంక పనేం లేదు. వాళ్ళు కష్టపడి సంపాదించరు, వ్యాపారాలు చేయరు, ఏ ఉద్యోగాలు చేయరు. చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళి చావుగొట్టేసి డొనేషన్ లాగేస్తారు. ప్రపంచంలో ఈ దరిద్రం ఎప్పుడు ఉంటుందా అని దేవుడికి ఒకసారి దానం పెడుతుంటా నేను. ఎవడేమనుకున్నా పర్వాలేదు కానీ. ఎందుకు చెబుతారంటే, వాడు కష్టపడి సంపాదించి 10 రూపాయలు సంపాదించుకోవచ్చుగా చేయరట. బ్రహ్మదేవుడు ఈ తామర పువ్వులో ఎందుకు పుట్టాడు, అది మనకు కావాలనుకుని దగ్గరకు వచ్చి, ఈ తామర పువ్వులోంచి పుట్టినటువంటి వాడా సుకుమారుడా, ఎవడవ రాను అంటే, నేనెవరినో ఇంకా పూర్తిగా తెలియట్లేదండి, కానీ ఎవరో మాత్రం నన్ను బ్రహ్మ అన్నారు, నేను సృష్టికర్తని, మరికొద్ది రోజుల్లో సృష్టి చేయబోతున్నానన్నట. నువ్వు ఎవడవైతే మాకేం, ఈ తామర పువ్వు మాకు కావాలి, అది మాకు ఇచ్చేయి, లేదా ఇక్కడే జెండాపతి నిన్ను తన్ని లాక్కుంటామన్నారట. ఆయన తెల్లబోయాడు. ఇదేంటండి, ఇందులోనే పుట్టాను, నేను ఇందులో పుట్టాను కాబట్టి ఇందులో మాత్రమే ఉండగలను, ఇది నా నేటివ్ ప్లేస్, నా పేరు మీదుగా రిజిస్టర్ అయింది, రిజిస్టర్ ఆఫీసులో ఉంది ఇది, కాబట్టి తామర పువ్వులోంచి నేను పుట్టిన స్థలంలోంచి నన్ను గెట్టడం న్యాయం కాదు, మీరు ఇంకో తామర పువ్వు చూసుకోండి అన్నాడు ఆయన. కుదరదు, ఇంకో తామర పువ్వు ఇటువంటిది మాకు కనబడ్డంలా, పైగా ఇది విశాలంగా ఉంది, పడుకోవడానికి కూర్చోవడానికి ఏ పనులైనా చేయడానికి పనికి వస్తుంది, ఇది ఒక మహామందిరంలో ఉంది ఈ తామర పువ్వు, ఇది మాకు కావాలంతే, మేము కష్టపడి వెతుక్కోలేము, ఇస్తావా లేక తన్నమంటావా అనగానే ఈయన ఒక క్షణం ఆగిపోయాడు. ఇప్పుడు నేనేం చెయ్యను, వీళ్ళు మహాబలశాలుల్లో ఉన్నారు, నేను బుద్ధిమంతుణ్ణే కానీ గుద్దేవాణ్ణి కాదు, యుద్ధం చేసేవాణ్ణి కాదు, యుద్ధం చేసే శక్తి లేదు. అలాగని యుద్ధం చేయకుండా ఊరుకుంటే వీళ్ళు తన్ని మరీ నా పద్మాసనము లాక్కునేటట్లున్నారు. ఒక వ్యక్తితో యుద్ధం చేయాలంటే వాడి బలం ఏమిటో ఆనుపానులు ఏమిటో తెలుసుకోవాలి. నజానేహం బలం నో నమేతయోర్వా యథాతథం అజ్ఞాతేతు బలే కామం నైవ యుద్ధం ప్రశస్యతే. ఒక వ్యక్తితో తగాదాకి వెళ్లే ముందు వాడి బలం ఎంత, వాడితో యుద్ధం చేస్తే మనకు విజయం వస్తుందా అపజయం వస్తుందా తెలుసుకోవాలి. వీళ్ళ బలం నాకు తెలియదు. మనుషులు చూస్తే భీకరంగా ఉన్నారు. ఆకారం భీకరంగా ఉన్న వీళ్లతో యుద్ధం చేస్తే నాకు వికారం కలుగుతుంది. ఒకవేళ ఓడిపోతే ఈ తామర పువ్వు శాశ్వతంగా దూరం అవుతుంది. పోనీ అలా కాదు, బతిమాలదామా అంటే బ్రతిమాలే కొద్దీ నెత్తిక్కుతున్నారు వీళ్ళు, పొగిడే కొద్దీ కొంత రెచ్చిపోతారట. అందుకే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. మనం తెలియక ఏం చేస్తాం అనమాట, రెండు ముక్కలు మాట్లాడు కానీ ఇంకేముంది, నువ్వు నా అన్నయ్యవి, నా తండ్రివి, లేకపోతే నా తల్లివి, చెల్లివి, వియ్యపురాలివి అని పొగిడామనుకోండి, వాళ్ళు ఎత్తెక్కుతుంటారు. అందుకని ఎవరినైనా అనవసరంగా పొగిడితే అహంకారం పెరిగి అసలుకే ఎసరు పెడతారు. యుద్ధమూ చేయలేను, పొగడ్డం మంచిది కాదు. అలాగని చేతులు ముడుచు కూర్చుంటే చంపేటట్లుగా ఉన్నారు. ఇప్పుడు ఏం చెయ్యను అనుకుంటూ ఉండగా అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఈ తామర పువ్వు నా జన్మస్థలం, ఈ పువ్వు రేకులు మూసేస్తే నేను, ఆ మూసిన రేకులు మళ్ళీ నేను తప్ప ఇంకెవరూ వికసింప చెయ్యలేరు అనుకుని టక్కన తాను కూర్చుని తామర పువ్వులో ఈ రేకుల్ని దగ్గరికి నొక్కేశాడు. మనం ఇంట్లో తలుపు వేసుకున్నట్టుగా తామర పువ్వు రేకుల్ని ఇలా ముడుచుకునేలా నొక్కాడు. వెంటనే ఈ పువ్వులన్నీ ముడుచుకుపోయాయి, రేకులు ముడుచుకుపోయాయి, 1000 రేకులు ఒకదానికోటి అతుక్కుపోయాయి. బ్రహ్మగారు పుట్టిన తామర పువ్వు మధ్యలో ఆయన ఉన్నాడు, రేకులు అలా ముడుచుకుపోయాయి. ఈ రేకులు మళ్ళీ ఆయన తప్ప మరెవ్వరూ బయటికి తీయలేరు. ఆ పువ్వు వికసించాలంటే బ్రహ్మగారు కోరుకుంటేనే వికసిస్తుంది, లేదా ఏ అమ్మవారో రావాలి. వీళ్ళు తెల్లబోయారట. హారి, తామర పువ్వు రేకులు మనం చూస్తూ ఉండగా ముడుచుకుపోయాయి, ఆ మధ్యలో దుద్దు మీద ఆయన కూర్చున్నాడు దర్జాగాను. ఈ రేకుల్ని బలాత్కారంగా చించేద్దాం, తెంచేద్దాం అని వాళ్ళు తమ గోళ్ళు ఉపయోగించి ఆ తామర పువ్వు రేకుల్ని విడదీయడానికి ప్రయత్నించారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళ బలము వల్ల తామర పువ్వు రేకు రవ్వంత కూడా కదలలేదట. అంటే ఆ పువ్వు ఎంత గొప్పదో ఆలోచించండి. సృష్టికర్తకి ఆధారమైన విష్ణువు నాభి నుంచి పుట్టిన పద్మం అది. ఆ పద్మం పైకి పద్మంలో ఉంటుంది కానీ అది భువన బ్రహ్మాండములు ఇముడ్చుకున్నటువంటి పద్మం, మంచి బలమైనది. అది సృష్టి స్థితిలయాల కాలంలో కూడా నాశనం కాదు, ప్రళయ కాలంలో కూడా నాశనం కాదు. అందుకే వాళ్ళు ఎంత గింజుకున్నా తామర పువ్వు రేకు రవ్వంత కూడా బెసకలేదు, కందిపోలేదు, వాడిపోలేదు. అంటే వాళ్ళకి అర్థమైంది, ఈ తామర పువ్వు మళ్ళీ లోపలున్నవాడు తనయంత తాను విచ్చుకునేలా చేస్తే తప్ప అది విచ్చుకోదు, అప్పటిదాకా ముడుచుకుని ఉంటుంది. మనమేం చేయాలి? చేతులు ముడుచుకు కూర్చోవటమేనా అనుకున్నారంట. మరి ఏం చేస్తాం ఇప్పుడు? వాళ్ళకు ఒక్క వెసులుబాటు మాత్రం ఉంది. ఏమిటి? ఆ లోపల ఉన్నవాడు స్పష్టంగా కనపడుతున్నాడు. అద్దాల తలుపులోంచి చూస్తే లోపల ఉన్నవాడు కనపడినట్టుగా బ్రహ్మగారు లోపల ఏం చేస్తున్నాడో ఈ తామరపు రేకుల్లోంచి కనపడుతుందట. ఎందుకంటే ఆ రేకులు తెల్లగా ఉన్నాయి, స్ఫటికంలో ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏమన్నారు, ఓరి చతుర్ముఖ బ్రహ్మ, నీవు తామర పువ్వుని మూసుకుని లోపల దాక్కున్నావు, కానీ ఎప్పుడో ఒకప్పుడు బయటికి రాక తప్పదు కదా. ఎంతకాలము తలుపులు మూసుకుని లోపల దాక్కుంటావో మేము చూస్తాం. ఏదో ఒకనాడు బయటకు వస్తావు, బయటికి రాగానే మా ముష్టిఘాతాలతో పిడికిళ్లతో నిన్ను తన్ని ఈ తామర పువ్వు లాక్కుంటాం, చూస్తాం, ఇక్కడే కాచు కూర్చుంటాం. ఎప్పటికి నువ్వు బయటకు వస్తావో అప్పటిదాకా ఇక్కడే ఉంటాం అనగానే ఇహ వీళ్ళు పోరని అర్థమైపోయింది ఆయనకి. ఇప్పుడు ఏం చెయ్యాలి? వెంటనే శరీరాన్ని కుంచింప చేసుకుని సూక్ష్మరూపంతో ఆ తామరపు కాడు ఉంటుందే నాళం, ఆ కాడలోంచి కిందకి దిగిపోయాడు. మీరు ఎప్పుడో చూసారా, తామరపు కింద కాడు ఉంటుంది, ఆ కాడలో సన్నని రంధ్రాలు ఉంటాయి, అందులోంచి మంచినీళ్ళు కూడా తాగచ్చు. మన స్ట్రా వేసుకుని కూల్ డ్రింకులు తాగడంలా, అంటే మన లెవెల్కి కూల్ డ్రింక్ లేదండి. అందుకని కూల్ డ్రింక్ ఎలా అయితే స్ట్రాతో తాగుతామో తామర నాళంలోంచి కూడా నీళ్లు తాగవచ్చు. ఆ సన్నని రంధ్రములు అందులో ఉంటాయి, ఆ రంధ్రములలోంచి కిందకి దిగడం మొదలెట్టాడు ఆయన. ఓహో, బ్రహ్మగారు ఈ పద్మనాళం గుండా కిందకు దిగుతున్నాడు. అంటే కిందకి దిగి దిగి ఎక్కడో బయటకు వస్తాడనమాట. ఎక్కడ నుంచి బయటకు వస్తే అక్కడే తన్నేస్తాం మేము అని వీళ్ళు ఏం చేశారు, బయట ఉన్న కాడ గుచ్చుకుని వీళ్ళు దిగడం మొదలెట్టారు. స్తంభం గుచ్చుకుని కిందకి జారుతున్నట్టుగా వాళ్ళు జారారు. లోపల సన్నని రంధ్రములు గుండా బ్రహ్మ దిగుతూ ఉంటే బయట నుంచి గొట్టం గుచ్చుకుని వీళ్ళు దిగారు. బ్రహ్మగారి ప్రభావం వల్ల ఆయన వేగంగా దిగుతున్నాడు, వాళ్ళు కొంచెం మెల్లగా దిగుతున్నారట. అలా బ్రహ్మ 100 సంవత్సరములు దిగినట్టుగా మనకి సంస్కృత భాగవతంలో ఉంది. మీకు తెలుగులో కూడా పోతర గారు అనువాదం చేయలే, కడగి 100 ఏండ్లు వెదకినే కాననైతి అంటాడు దాన్ని. 100 సంవత్సరములు ఆ తామర కాడగుండా నాళములోని రంధ్రముల నుంచి కిందకి దిగుతూనే ఉన్నట్ట. 100 ఏళ్ళు ప్రయాణం చేశాడు చేశాడు చేశాడు, కానీ ఆ తామర పువ్వు కాడ ఎక్కడ పుట్టిందో తెలియలేదు. బ్రహ్మగారికి మతిపోయింది. మనలాగా ఒక బుర్ర కాదుగా, 4 బుర్రలు కొక్కున్నాడు ఆయన. ఏమి విచిత్రం ఇది, ఈ పద్మనాళములో నుంచి ఎంత ప్రయత్నించి కిందకి దిగినా ఈ తామర పువ్వు ఎక్కడ పుట్టిందో అది తెలియడం లేదు నాకు. అంటే నా ప్రయత్నముతో ఈ తామర పువ్వు యొక్క మూలమును తెలుసుకోలేను, దీని ఆరిజిన్ నాకు తెలియదు, ప్రయత్నం మాని భక్తితో ప్రార్థిస్తాను అని భక్తితో ఏమన్నాడు, దేననాథ హరే విష్ణు వామనోత్తిష్ట మాధవ. దీనులను కాపాడే ప్రభు వామన, హరి విష్ణుదేవ, మాధవ లే నన్ను రక్షించు అని ప్రార్థించాడు. తన ప్రయత్నం మాని శరణాగతి పొందగానే భక్తితో భగవంతుణ్ణి ప్రార్థించగానే టక్కున విష్ణువు యొక్క నాభి కనపడింది. అంటే దీన్ని బట్టి మనకి ఇప్పుడేం తెలుస్తుంది, మానవుడు తన ప్రయత్నముతో భగవంతుణ్ణి పొందలేనప్పుడు భగవంతుణ్ణి శరణు కోరాలి, త్రికరణ శుద్ధిగా శరణు కోరాలి, నువ్వే దిక్కనాలి. అలా శరణు కోరితే తన దర్శనం ఆయనే ఇప్పిస్తాడు. ఇప్పుడు అలా నాభి కనబడగానే ఆయన కాడని చీల్చుకుని బయటకు వచ్చాడు. ఆ నాభి దగ్గర నుంచి బయటకు వచ్చి నిద్రపోతున్న విష్ణువును చూశాట. క్షీరసాగరంలో నీలమేఘఛాయ శరీరుడై పరమ సౌందర్యంతో ఉన్నాడా నారాయణుడు, యోగ నిద్రలో ఉన్నాడు. ఓహో, నా తండ్రి ఈయన, ఈ పరమాత్మని దయవల్ల తామర పువ్వు పుట్టింది, అందులోంచి నేను పుట్టాను. ఇప్పుడు ఈయనే నన్ను కాపాడాలనుకుని 2 చేతులు జోడించి ఉత్తిష్టోత్తిష్ట దేవేశ దుఃఖనాశన పాహి మాం సర్వజ్ఞ సర్వలోకేశ సర్వశక్తి సమన్విత. ప్రభు, అన్నీ ఎరిగిన వాడివి, నా కష్టమేమిటో నీకు తెలుసు, సమస్త లోకాలకి ప్రభువు నువ్వు, సర్వశక్తులతో కూడిన వాడివి, లేచి నా దుఃఖం తొలగించు. రాక్షసులు మరికొద్దిసేపట్లో ఇక్కడికి వస్తారు, వస్తే వాళ్లతో యుద్ధం చేసి వాళ్ళని జయించే శక్తి నాకు లేదు. రాక్షసుల్ని జయించాలి, వాళ్ళని తన్నాలి, నా ఆసనం నేను తిరిగి పొందాలి, నన్ను రక్షించే బాధ్యత నీది. యుద్ధము చేసి మాగోటి వారిని నీవు కాపాడతావు, అందుకే నీకు స్థితికారకుడని పేరు. మేము స్థితికారకులం కాదు, కేవలం సృష్టి చేస్తాం అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. ఎంత ప్రార్థించండి, గాఢముగా నిద్రపోతున్న విష్ణుమూర్తి రవ్వంత కూడా కదలలేదు, అలాగే నిద్రపోతూనే ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయనకి మతిపోయింది, ఏమి చిత్రం ఇది, నేను పుట్టినప్పటి నుంచి ఆశ్చర్యమైన సంఘటనలు ఏ జరుగుతున్నాయి, తామర పువ్వులో పుట్టాను, దుర్మార్గులు నా మీద తిరగబడ్డారు, వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి పద్మనాళం నుంచి కిందకి దిగాను, కానీ ఆ నాళం ఎక్కడ పుట్టిందో మూలం కనబడలేదు, శరణు కోరగానే మూలం కనబడింది, తీరా మూలం కనబడిన తర్వాత మూలాధార స్వరూపుడైన పరమాత్మ కనబడ్డాడు, ఆయనని ధ్యానం చేస్తే ఆయన లేవడు రక్షించడు, కారణమేమిటి అనుకుంటూ ఉండగా విష్ణువు శరీరం మీద అటూ ఇటూ కదులుతూ ఉన్న ఒక నల్లని శక్తి కనపడింది. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఈయనని నిద్రపుచ్చిన ఒక శక్తి ఉన్నది, ఏదో ఒక మహాశక్తి ఈయనను ఆవహించి ఈయనకి గాఢ నిద్ర కలిగేలా చేసింది. ఆ శక్తి ఎవరై ఉంటారు అని మళ్ళీ మళ్ళీ పరిశీలించాడు. ఆవిడే సమస్త లోకాలకి ఆధారమైన ఆదిశక్తి, పరాశక్తి, ప్రస్తుతం తామసీ రూపంలో ఆయన పట్టుకున్నది. ఆ యోగ నిద్రని కనిపెట్టి వెంటనే రెండు చేతులు జోడించాడు. ఈ నిద్ర వల్ల, ఈ శక్తి వల్ల ఆయనకి మెలకువ రావడంలా, ఈ శక్తిని నేను ప్రార్థించి స్వామివారికి మెలకువ తెప్పిస్తాను అనుకుని రెండు చేతులు జోడించి జగన్మాత యొక్క దివ్యశక్తిని, యోగశక్తిని, యోగ నిద్ర దేవీ శక్తిని ప్రార్థించాడు. దేవి త్వమస్య జగత కిల కారణం హి జ్ఞాతం మయా సకల వేదవచోభిరంబ యద్విష్ణురప్యఖిల లోక వివేకకర్త నిద్రావశంచగమిత పురుషోత్తమోద్య. ఓ దేవి, శ్రీ మహావిష్ణు శరీరాన్ని ఆవహించి అంతటి స్వామికి కూడా నిద్ర వచ్చేలా చేసిన నీవెవరో పూర్తిగా నాకు తెలియదు, అయినా సమస్త లోకాలకి ఆధారమైన మూలశక్తివని, ప్రకృతి శక్తివని, ఆదిశక్తివని కించిత్తు గుర్తించాను. నీవే ఈ లోకములకు మూలకారకురాలివి, బ్రహ్మరూపంలో, విష్ణు రూపంలో, రుద్రరూపంలో మూడు కార్యములు చేస్తున్న నీకు నమస్కారం. ఈ మధుకైటముల సృష్టికి, వాళ్ళకి వరాలు ఇవ్వడానికి నీవే మూలకారకురాలివి అని అర్థమయ్యింది. ఇంతటి భగవంతుడు మమ్మల్ని కాపాడే ఆయన కూడా నీ ప్రభావానికి గురై గాఢంగా నిద్రపోతున్నాడు, ఆయనని లేపి నన్ను అనుగ్రహించు. నేను మూర్ఖుణ్ణి, నీ శక్తిని గ్రహించలేను, వేదములే నిన్ను గ్రహించలేమంటే మాలాంటి వాళ్ళేమేం గ్రహిస్తాం, అయినా నా బుద్ధికి తట్టినంత వరకు శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి, మతి, ధృతి, కాంతి ఈ రూపాలన్నీ నీవే. నీవుంటే సంపదలుంటాయి, నీవుంటే లోకాలు నిలబడతాయి, నీవుంటే వాక్కు ఉంటుంది, నీవుంటే కీర్తి ఉంటుంది, నీవుంటే కాంతి ఉంటుంది, నీవుంటేనే చీకటి ఉంటుంది, నీవు ఎక్కడుంటే అక్కడ శ్రద్ధ ఉంటుంది, నీవెక్కడుంటే అక్కడ గాఢమైన భక్తి ఉంటుంది, సమస్త లోకాలకి మూల కారణమైన ఆదిమాతవి నీవు. ఇప్పుడు నిద్రాస్వరూపిణివై ఈయనని పట్టుకున్నావు, అటువంటి నీకు నమస్కారం. నిద్రాళుతాం వితరత హరిణాత్ర దృష్టం. నిద్రపోతున్న విష్ణువు నేను చూశానుగా, ఆయన శరీరం మీద అటు ఇటు నీడలా కదులుతున్న నీ రూపాన్ని చూశాను. ఈ ఆళుత్యను ఒక ప్రత్యయం ఉంది సంస్కృతంలో, చాలా అందమైన ప్రత్యయం. దయ కలిగిన వాణ్ణి దయాళుహు అంటారు, దయా అళుచి చేరితే దయాళుహు, నిద్ర పొందిన వాణ్ణి నిద్రాళుహు, కృప ఉంటే కృపాళుహు అంటారు. అంచేత దయాళ అనకూడదు, దయాళు, నిద్రాళు, కృపాళు, ఇవి చాలా అందమైన పదాలు. ఇంకా నిద్రని బాగా పట్టి దానితోటే లోకంగా బ్రతికితే నిద్రాళు అనమాట. అంత గాఢంగా నిద్రపోయేవాడిని ఈతడు నిద్రాళువు అంటాం. బాగా దయ కలిగి ఉంటే దయాళువు అంటాం. మంచి కృప కలిగి ఉంటే, కృప యొక్క పరాకాష్ఠత్వం పొందితే కృపాళువు అంటాం. ఇక్కడ బ్రహ్మ హరి నిద్రాళువై ఉన్నాడు అన్నాడు. అంటే హరి తనను తాను మరిచిపోయి ఎవరు ఎంత కదిపినా కుదిపినా లేవనంత నిద్రట్లో ఉన్నాడనమాట. ఇంకా మీరు చాలా మంచివాళ్ళు, అప్పుడప్పుడు నిద్రపోతున్నా ఆకన్నా స్వస్తి అనగానే ఉరికి వెళ్ళి వేస్తారు. అంటే మీ గురించి కాదు, అలా నిద్రపోయేవాడు గురించి మా మీరు అందరూ అలా నిద్రపోతే నేను పురాణం ఏం చెబుతాను. ఈ విష్ణువుని నిద్రలేపి నన్ను అనుగ్రహించు. యజ్ఞములలో నువ్వు స్వాహాకారంగా స్వధాకారంగా వశత్కారంగా ఉంటావు. అటువంటి నీకు నమస్కారం. నువ్వు రక్షించేదానివి, మేము రక్షింపబడేవాళ్ళం. భీతోస్మి, నేనిప్పుడు భయంతో ఉన్నాను. ఎవరికైనా భయం ఉంటే ఆ భయము తొలగించడములో నీ వంటి పరమాత్మ స్వరూపిణి మరొకరు లేరు అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు ఆయన. అయినా అమ్మవారు ఇంకా ప్రసన్నం కాకపోతే చిట్ట చివరికి ఏమన్నాడో తెలుసా, జగన్మాత బ్రహ్మ అనే పేరు పెట్టి నన్ను ఒకడిని సృష్టించావు, సృష్టి చెయ్యమన్నావు. సృష్టి చెయ్యాలి అంటే ఈ రాక్షసుల పీడ తొలగాలి. అయితే రాక్షసుల పీడ నీవు తొలగించు, లేదా విష్ణువుని నిద్రట్లోంచి లేచేలా చేసి ఆయన సహాయం నాకు అందేలా చేసి ఆయన ద్వారా రాక్షస సంహారం చేయించు, లేదంటే నువ్వే నీలో నన్ను కలిపేసుకుని సంహరించు, దుర్మార్గుల చేతిలో మాత్రం దుర్మరణం నాకు వద్దు బాబు అని సుస్పష్టంగా మళ్ళీ ప్రార్థించాట. మాంవాత్వమౌ జహి యథేచ్ఛసి బాలలీలి నోచేత్ ప్రబోధయ హరిం నిహ నేదిమౌ యహ తత్సాధ్యమే తదఖిలంకెల కార్యజాతం. నీకు అనుగ్రహం కలిగితే విష్ణువుని లేపు, లేదా ఆ పని నువ్వే చెయ్యి, అది ఇది కాకపోతే నన్ను సంహరించి నీలో కలుపుకో, దుష్టుల చేతిలో నాకు అవమానం మాత్రం రాకుండా చెయ్యి అని ఈ విధంగా ప్రార్థించగానే అమ్మవారు ఆశీర్వదిస్తూ చెయ్యలా ఊపింది. ముందు నుంచి చెబుతున్నాను కదా, అమ్మకి 3 రూపాలు ఉంటాయి, తామసీ రాజసీ సాత్వికీ అనే రూపములు. ఇప్పుడు ప్రస్తుతం విష్ణువుని నిద్రారూపములో పట్టుకున్న తల్లి ఉన్నదే ఆవిడ తామసీ దేవత. అన్ని రూపములు ఆ తల్లివే, తామసీ రూపంలో ఉంటుంది, రాజసీ రూపంలో ఉంటుంది, సాత్వికీ రూపంలో ఉంటుంది, ఇవన్నీ కావాలి మనకి. అందుకనే యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని మార్కండేయ పురాణంలో మనం చెప్పుకున్నాం. ఏ దేవి నిద్రారూపములో ఉన్నదో అటువంటి తల్లి కొరకు నమస్కారము అని. ఇవన్నిటినీ ప్రార్థిస్తే అన్ని రూపములతో ఉంటుంది, లక్ష్మీ రూపంలో, శ్రద్ధారూపంలో, నిద్రారూపంలో, ఇలా అనేక రూపములతో ఉన్న అమ్మని ప్రార్థిస్తే అన్ని రూపములతో మన శరీరంలో ఉంటుంది. అవన్నీ వదిలిపెట్టి ఒక్కదాన్నే కోరుకుంటే ఆ ఒక్కటే పట్టుకుంటుంది. అందుకే కొంతమంది యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితాన్ని ధ్యానించుంటారు, అందుకని నిద్ర మాత్రమే ఉంటుంది వాళ్ళకి. మరి కొంతమంది లక్ష్మీ రూపేణ సంస్థితాన్ని మాత్రమే ధ్యానించి ఉంటారు, అందుకే వాడికి డబ్బు మాత్రమే ఉంటుంది, మళ్ళీ సరస్వతి ఉండడం లేదు. అందుకని జ్ఞానులు ఏం చెప్పారు, నాయనలారా ఒక్క రూపం కాదురా, అన్ని రూపములు అమ్మవే అని ధ్యానించండి, అప్పుడు అన్నీ మీకు వస్తాయి. ఒక్క విటమిన్ లోపం వచ్చినా శరీరంలో తేడా రావడంలా, ఆహార పదార్థములు అన్నీ ఉంటేనే శరీరమునకు కావలసిన ఆరోగ్యం వస్తుంది. శరీరములో అన్ని అవయవములు ఉంటేనే వాడు పరిపూర్ణ మానవుడవుతాడు. అలాగే అమ్మవారు ఇటు లక్ష్మి రూపంలో, శ్రద్ధ రూపంలో, బుద్ధి రూపంలో, నిద్ర రూపంలో, తంద్రా రూపంలో, లజ్జారూపంలో, మధ్యారూపంలో, ఇలా అన్ని రూపములతో ఉంటేనే మన శరీరం ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉంటుంది, శరీరం విడిచాక అమ్మలో కలిసిపోతాం. అలాంటి ఒక రూపం నిద్రారూపం. ఆ తామసీదేవత బ్రహ్మ చూస్తూ ఉండగా బ్రహ్మ ప్రార్థన సేకరించి విష్ణు శరీరం నుంచి టక్కున పక్కువ తప్పుకుందిట. నిస్సృత్య హరిదేహాత్తు సంస్థిత పారిశ్యతస్తదా, విష్ణు శరీరం నుంచి తప్పుకుని పక్కన నిలబడింది. దీనికి కూడా వ్యాఖ్యానం వ్యాసుల వారే చెప్పారు. అమ్మవారు తామసీశక్తి పూర్తిగా శరీరమును విడిచి ఎక్కడికో పోదు, పక్కనే ఉంటుంది. లక్ష్మీ రూపంలో ఉన్న సాత్విక శక్తి, సరస్వతీ రూపంలో ఉన్న రాజసిక శక్తి, మహాకాళీ రూపంలో ఉన్న తామసిక శక్తి, ఈ 3 పక్కనే ఉంటాయి. ఏ శక్తి ఎప్పుడు అవసరమో అప్పుడు ఆవహిస్తుంది, పని అయ్యాక మళ్ళీ పక్కకి తప్పుకుంటుంది. ఇవన్నీ క్రెడిట్ కార్డు లాంటివి, కార్డులు ఎప్పుడు జేబులో ఉండాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు టిక్కు నిలబెట్టి లాక్కోవచ్చు అనమాట, డబ్బు అంటూ ఉంటే.